ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। ఈరోజు మహాశివరాత్రి, ఈరోజు సందర్భంగా మనం శ్రీమద్భాగవతం ప్రవచనంలో బ్రహ్మ సంహిత ఈ గ్రంథం నుంచి లార్డ్ బ్రహ్మ గ్లోరిఫైస్ లార్డ్ గోవింద్జీ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, దాంట్లో లార్డ్ శివ గురించి ఏం చెప్తున్నారనే శ్లోకాన్ని ఈరోజు మనం తీసుకున్నాం. దీన్ని చదువుకొని తర్వాత వివరించుకుంటాం. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. క్షీరం యథా దది వికార విశేష యోగా సంజాయతే నహి తథా ప్రగతస్తి హేతో యం శంభుతామపి తథా సముపాతి కార్యా గోవిందమాది పురుషం తమహం భజామి. వర్డ్ టు వర్డ్ మీనింగ్, క్షీరం మిల్క్, యథా యాజ్, దధి యోగర్ట్, వికార విశేష ఆఫ్ ఎ స్పెషల్ ట్రాన్స్ఫార్మేషన్, యోగాత్ బై ద అప్లికేషన్, సంజాయతే ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు నాట్ హీ ఇండీడ్ తతః ఫ్రమ్ ద మిల్క్ ప్రథక్ సెపరేటెడ్ అస్తి ఈజ్ హేతు, విచ్ ఇస్ ద కాజ్ యహ హూ శంభుతాం, ద నేచర్ ఆఫ్ లార్డ్ శివ అపి ఆల్సో తథా దస్ సముపాతి అక్సెప్ట్స్ కార్యాద్ ఫర్ ద మ్యాటర్ ఆఫ్ సమ్ పర్టిక్యులర్ బిజినెస్. గోవిందం గోవింద ఆది పురుషం ద ఒరిజినల్ పర్సన్, తమ్ హిమ్ అహం ఐ భజామి వర్షిప్. ట్రాన్స్లేషన్ అండ్ పర్పట్ బాయ్ డివైన్ గ్రేస్ అభయ చరణ్ అరవింద్ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాద్. అండ్ ద పర్పట్ యాక్చువల్లీ ఇస్ బాయ్ శిల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి మహారాజ్. సో ట్రాన్స్లేషన్, just as milk is transformed into curd by the action of acids, but at the effect curd is neither as same nor different from its cause is milk, so I adore the premier lord Govinda, of whom the state of Shambhu is the transformation of the performance of the work of destruction. So I request our Prabhuji's to translate in Telugu and read Parpat also. రెండు చదవండి, అనువాద పర్పట్ని తెలుగులో.
హరే కృష్ణ. భావము, పాలు ఆమ్లాది ఇతర విశేష వికారముల సంయోగముచే పెరుగుగా మారును, కాని ఆ ఉపాదాన కారణమున అది పాలతో సమానము కాదు, పాల కంటే వేరనిది కాదు. అట్లే ఆ భగవానుడు జగత్సంహార లయ కార్య నిమిత్తమై శంభు రూపమున మారును, అట్టి ఆది పురుషుడైన గోవిందుని భజింతును.
భాష్యము, మహేషధామమునకు అధిష్టాత అయిన శంభుని యొక్క వాస్తవిక స్వభావము ఇచ్చట వర్ణించబడుచున్నది. శంభువు కృష్ణుని కంటే వేరైన రెండవ దేవాదిదేవుడు కాడు. వారు ఇద్దరూ ఒకటే అని భావించే జనులు భగవంతుని ఎడ ఘోరమైన అపరాధము చేయవారగుదురు. శివుని యొక్క ఈశ్వరత్వము గోవిందుని యొక్క ఈశ్వరత్వమునకు ఆధీనమై ఉండును, అందువలన అవి వాస్తవముగా వేరువేరుగా ఉండవు. పాలన తోడుపెట్టడం వలన అది పెరుగుగా మారినట్లు భగవంతుడు ఒక విశేషమైన సంస్పర్శ ద్వారా వేరుగా ఉపవ్యక్తిత్వాన్ని చేసుకున్నాడు. అభిన్నత్వం ఈ విధంగా ప్రతిపాదించబడింది. ఈ శంభుత్వము స్వతంత్రాచరణ శక్తి గలది కాదు, మాయ యొక్క తమోగుణము, తటస్థ శక్తి యొక్క లఘుత్వము, చిత్శక్తి యొక్క స్వల్పమైన హాదిని మిశ్రిత సంవిద్గుణమే ఈ మూడును కలిపి వికారతత్వముగా ఏర్పడినవి. ఈ వికార విశేషముచే యుక్తుడైనటువంటి శ్వాశంభవాభాస స్వరూపుడే సదాశివుడు. అతడు జ్యోతిర్మయమైన లింగరూపములో ఉండును. ఆయన నుండియే రుద్రుడు ప్రకటితడగుచుండును. భౌతిక జగత్సృష్టి కార్యమున గోవిందుడు ఉపాదాన కారణమగును. నానా విధములైనటువంటి ఆసురి శక్తుల యొక్క వినాశరూపమున పాలనా కార్యమును, అట్లే సంహార కార్యమును నిర్వహించుటకై గోవిందుడు స్వయముగా శంభురూప గుణావతారముగా అభివ్యక్తమగును. శంభువు గోవిందుని యొక్క స్వాంశ భావాపన్న విభిన్న రూపం. శంభువు కాలపురుషుడు అను విషయము శ్రీల జీవగోస్వామి యొక్క తాత్పర్యమునందు శాస్త్ర ప్రమాణములలో వివరించబడింది. భాగవతమునందలి వైష్ణవానాం యదా శంభుః, భాగవతం 12:13 మొదలగు శ్లోకముల యొక్క తాత్పర్యం ఏం చెప్తుంది అంటే, శంభువు గోవిందుని సంకల్పానుసారము తన కాలశక్తి ద్వారా దుర్గాదేవి సాంగత్యముచే జగత్కార్యములు నెరవేర్చును అనను. అతడు వేరువేరు తంత్రశాస్త్రములందు వివిధములైనటువంటి అర్హతలు గల వారి ద్వారా భక్తి మార్గమును ప్రతిపాదించుటకు ధర్మములను ఉపదేశించును. గోవిందుని యొక్క సంకల్పానుసారం శంభువు పరోక్షంగా భక్తి మార్గాన్ని నడపడానికి, దానిని పరిరక్షించడానికి మాయావాదమును ఆగమశాస్త్రములను ప్రచారం అనర్చును. జీవుల యొక్క యాపది గుణములు అధిక ప్రమాణములలో శంభువునందు ప్రకటితమగును. జీవులకు అప్రాప్యములైనటువంటి 5 ఇతర గుణములు కూడా ఆయన యందు, అనగా శంభువునందు ఆంశికారూపములో లభ్యమగును. కావున శంభుని జీవుడని చెప్పుటకు వీలులేదు, అతడు జీవులకు ప్రభువు. అయినను గోవిందుని యొక్క విభిన్నాంశ భావములను ధరించును. హరే కృష్ణ.
ఓం అజ్ఞానతిమిరం దశ జ్ఞానాంజన శలకయ చక్షు మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారణే నిర్విశేషన్యవాది పాశ్చాత్యదేశకారణి వాంఛాకల్పతరభ్య కృపాసింధుభ్యో చ పతితానాం పవనభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివ సవి గౌరభక్తరుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ. ఈరోజు ఈ శుభ శుభ సందర్భంలో సో సీనియర్ వైష్ణవాల ఆశీర్వాదం వల్ల, కృప వల్ల నేను ఈ భాగవత ప్రవచనాన్ని చెప్పేదానికి ప్రయత్నిస్తున్నాను. నాకు తెలుగు సరిగ్గా రాదు, ఈ సెంటెన్సెస్లో తప్పుల్ని మీరు మన్నించండి, మీరే సరిచేసుకోండి. ఇది చాలా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది. కానీ ఏమవుతుందంటే మన మనసు ఒప్పుకోదు, ఎందుకంటే మనం ఎప్పుడు భ్రమలు ఉంటాం. సులభంగా జ్ఞానాన్ని చెప్తే మనం ఒప్పుకోం, మన లెక్కలో మనం ఉంటాం. కొన్ని నెలల ముందర ఇక్కడ చౌపాటి నుంచి ఒక 100 దాకా స్టూడెంట్స్ వచ్చారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి ప్రవచనం జరిగింది. అది స్టూడెంట్స్కి సంబంధించిన ప్రోగ్రాం. అది అక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి ప్రవచనం జరిగేటప్పుడు ఆ ప్రభు ఒక బ్రహ్మచారి ప్రవచనం ఇస్తున్నారు. ఆయన చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పారు, అది నాకు ఇప్పుడు గుర్తొస్తా ఉంది. మనం మన మనసుకి తోచిదాన్ని ఒప్పుకుంటాము, కానీ ఎవరైనా సరేనైనా ఇది సరి కాదు, ఇది సరి ఉంది అంటే ఒప్పుకోము మనం. ఆయన ఒక సినిమా ఎగ్జాంపుల్ ఇచ్చారు. సినిమాలో హీరో ఏం చేస్తే కూడా దాన్ని ఒప్పుకుంటాం మనం, దానికి విషయాలు కొడతాం, చెప్పలు కొడతాం, సో దాన్ని గ్లోరిఫై చేస్తాం అన్నమాట. అదే భగవంతుడు ఇలాంటి గొప్ప లీలలను చేశాడు అంటే దాన్ని మూఢనంబిక, అది అజ్ఞానము, ఇది సైంటిఫిక్ కాదు, ఇది రియల్ కాదు అనేసి మనమే వాదిస్తాం అన్నమాట. ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్, ఆయన డబుల్ పిహెచ్డి కాదు, ట్రిపుల్ పిహెచ్డి ఫిజిక్స్లో, ఆయనకి ఏమంటే ఆయన రజనీకాంత్ ఫ్యాన్ అంట. ఆయన సినిమా స్టార్. ఆయన సినిమాలో ఏమంటే ఒకే వ్యక్తి ఉంటాడు, ముగ్గురిని చంపాలంట ఆయన, ఒకేసారి ముగ్గురిని చంపాలి. ఆయన దగ్గర ఒకే బుల్లెట్ ఉంది, ఒక కత్తి ఉంది, ముగ్గురిని చంపాలి. ఆయన ఏం చేస్తాడంటే ఒక బుల్లెట్ కొడతాడంట, దాని వెనకాల ఒక కత్తి ఇసిరేస్తాడంట. ఆ కత్తి పోయి ఆ బుల్లెట్ని రెండు భాగాలు చేసి, ఆ బుల్లెట్ రెండు భాగాలుగా ఇద్దరిని చంపేసి ఆ కత్తి పోయి మధ్యలో అతన్ని చంపేస్తుందట. ఇది ఏ భౌతిక విజ్ఞాన, ఏ ఫిజిక్స్కి సంబంధించింది కాదు ఇది. కానీ అందరూ ఎంత ఎంజాయ్ చేస్తాం దాన్ని. ఆ ప్రొఫెసర్ పిచ్చి ఫ్యాన్ అంట ఆయన. ఆ తత్వాన్ని అన్నీ పక్కన పెట్టేశాడు, ఫిజిక్స్ తత్వాన్ని, కానీ ఆయన మనసుకి బ్రహ్మాన్ని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆ విధంగా ఏమంటే మనం కూడా ఈ భక్తి ఆచరణ చేసేటప్పుడు మనకేం తోస్తుందో అదే సరే అంటాం. శాస్త్రం వివరిస్తూ ఉంది, ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ గుణాన్ని కలిగి ఉన్నారు, వాళ్ళ స్థానాలేంటి, వాళ్ళ కర్తవ్యాలేంటి, సుప్రీమసీ ఎవరు, సబార్డినేట్స్ ఎవరు, దేవాదేవుడెవడు, ఆ దేవతలు ఎవరు అనేది స్పష్టంగా వివరిస్తారు. కానీ దాన్ని మనం ఒప్పుకోవడానికి సిద్ధం లేదు, దానిపైన మళ్ళీ వాదాలు వివాదాలు. సో అందువల్ల ఈ కృష్ణ చైతన్యం అనేది మనకి చాలా గొప్ప వరం అన్నమాట. చైతన్య మహాప్రభు ఈ అచింత భేద అభేద తత్వం ద్వారా ఈ సృష్టిలో ఉండే అన్ని సమస్యల్ని, ఆ డౌట్స్ని క్లియర్ చేసేసారన్నమాట. చైతన్య మహాప్రభు స్వయంగా సనాతన గోస్వామికి శివుని ఒక మహత్వం గురించి వివరిస్తూ ఉన్నారు, మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తూ ఉంది. సో దానికన్నా ముందుగా మనం శివరాత్రి సందర్భంగా ఈ శివరాత్రి మహాత్మ్యం ఏంటి, శివుని ఒక గొప్పతనం ఏంటి అనేది చర్చించుకున్నాం. తర్వాత కృష్ణ చైతన్యానికి, కృష్ణ భక్తులకి, వైష్ణవులకి, శివుడికి ఏం సంబంధం అనేదాన్ని మనం చర్చిస్తాం. మహాభారతంలో భీష్మదేవ ఆయన శరశయ్యల ఉన్నప్పుడు, మృత్యు సమయంలో ఉన్నప్పుడు ఆయన ఈ బాణాల పైన పడి ఉంటారు ఆయన చివరి కాలంలో. అప్పుడు యుధిష్ఠిరు మహారాజుకి ఆయన ఈ ధర్మాచరణ గురించి, ఈ నీతి నియమాల గురించి బోధిస్తారు భీష్మదేవ. ఆ సందర్భంలో ఈ శివరాత్రి మహాత్మ్యాన్ని యుధిష్ఠిరు మహారాజుకి చెప్తున్నారు అనేసి మహాభారతంలో చెప్పబడింది. సో ఇంత ముందుగా ఒక ఇక్ష్వాకు వంశంలో ఆయన పేరు వచ్చి చిత్రభాను. చిత్రభాను అనే రాజు ఆయన పరిపాలిస్తూ ఉన్నట్టు. అక్కడ అష్టవక్ర అనే ఒక మహర్షి వస్తారు. ఆ అష్టవక్ర మహర్షికి చిత్రభాను రాజు ఆయన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఆయనకు గొప్ప వరం ఉంటుంది. ఆ వరం ఏదంటే పూర్వజన్మాన్ని గుర్తు చేసుకుంటూ దాని సరిగా జీవనాచరణ చేయడం అనేది. ఆయన అష్టవక్ర ఋషికి ఈ విధంగా చెప్తున్నారు, ఆయన పూర్వజన్మంలో సుస్వర అనే ఒక హంటర్గా ఆయన జన్మ తీసుకుంటుంటాడు, వేటాడే వ్యక్తి, హంటర్. ఆయన ప్రతిరోజు అడవికి వెళ్ళి ఈ జంతువుల్ని వేటాడి హంటింగ్ చేసి దాన్ని తీసుకొచ్చి ఆయన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకరోజు ఏమవుతుంది, ఆయనకి ఏ ప్రాణి దొరకదు. ఎంత కష్టపడి ఎతికితే కూడా ఒక ప్రాణి కూడా దొరకదు. ఆయన ఎత్తుకును అడవులు చాలా లోపలికి వెళ్ళిపోతాడు, డీప్ ఫారెస్ట్కి వెళ్ళిపోతాడు. అక్కడ చీకటి అయిపోతుంది. చీకటి అయిపోతే ఆయనకి ఏ ప్రాణి దొరకలేదు, ఉపవాసంగా ఉన్నాడు, చాలా దూరంగా వచ్చేసాడు. ఆయన రిటర్న్ కూడా రాలేడు ఇంటికి. అక్కడే ఆ రోజు ఆయన ఉండాల్సి వస్తుంది. అక్కడే ఒక వృక్షాన్ని ఆశ్రయం తీసుకుని ఆ వృక్ష పైన ఆ రోజు రాత్రి గడుపుతాడు. ఆ రాత్రి గడిపేటప్పుడు ఆయనకి ఆ జీవితంలో చాలా విరక్తి పుడుతుంది. ఆయన నిజంగా ఏడుస్తాడు. ఆయన కళ్ళ నుంచి అశ్రుధారలు పడతాయి కిందకి. తర్వాత ఆయన ఏం చేయాలో అర్థం కాకుండా ఆ వృక్షంలో ఉండే ఆకుల్ని ఒకటొకటి తీసి కిందకేస్తూ ఉంటాడు. చివరికి తెల్లారత ఆయన కిందకు వచ్చేసి ఇంటికి వచ్చేస్తాడు. ఆయన అంతిమ కాలంలో శివదూతలు వస్తారు, శివగణాస్ వచ్చి ఆయన్ని కైలాసానికి తీసుకెళ్లాలనే వస్తారు. ఆయనకి ఆశ్చర్యం వేస్తుంది, నేను ఒక హంటర్ని, నేను చేసేది ప్రతిరోజు పాపకార్యాలు, నన్నెందుకు మీరు శివలోకానికి తీసుకెళ్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళంటారు, నువ్వు గొప్ప శివభక్తుడివి, నువ్వు శివరాత్రిని చాలా గొప్పగా ఆచరించావు కాబట్టి, చాలా శ్రద్ధగా ఆచరించావు కాబట్టి నిన్ను తీసుకెళ్తున్నారు అంటారు. నేను శివరాత్రి ఆచరించానని, ఆచరించలేదే నాకు తెలియదే అంటారు. అప్పుడు వాళ్ళు వివరిస్తారు, ఒకరోజు ఈ విధంగా నీకు ఏ ప్రాణి దొరకలేనప్పుడు నువ్వు ఒక వృక్షాన్ని ఏరి కూర్చున్నావు, ఆ వృక్షము ఏ వృక్షం కాదు, బెల్వ వృక్షం అది. ఆ రోజు నువ్వు దుఃఖంతో ఏడిస్తే కూడా ఆ అశ్రుధారలు కింద ఉండే శివలింగ పైన పడినాయవి, నీ అశ్రుధారతో నువ్వు శివలింగంతో అభిషేకం చేసావు. తర్వాత నువ్వు ఆకలిని తీసి కిందకేసావు కదా, అది శివపూజ అయింది. అది కాకుండా నువ్వు ఆ రోజు శ్రద్ధగా ఉపవాసం చేసావు, నువ్వు పూర్తి ఉపవాసం ఉన్నావు. సో మనం ఏ ఏకాదశి మహాత్మ్యం తీసుకుంటే కూడా అవి ఇదే విధంగా ఏమంటే, మనకు తెలియకుండానే ఒక వృతాచరణ అనేది జరిగేది మనం చూస్తున్నాం అన్నమాట. ఆ విధంగా ఈ శివరాత్రి మహాత్మ్యాలు కూడా ఈ విధంగా జరిగేది మనకి తెలుస్తూ ఉంది. దీన్ని భీష్మదేవ యుధిష్ఠిరు మహారాజుకి చెప్పారు. అందువల్ల ఈరోజు సామాన్యంగా శివ ఆరాధన చేసేవాళ్ళు ఉపవాసంగా ఉంటారు. శివునికి ప్రియమైన బిల్వాన్ని, సో బిల్వ పత్రిని, దాన్ని ఆకుని శివుడికి అర్పిస్తారు. తర్వాత అభిషేకం చేస్తారు, ఆయనకి జలంతో అభిషేకం చేస్తారు ఆయన. తర్వాత ఆయన్ని మనం లింగ రూపంలో పూజించేది మనం చూస్తున్నాం. అది ప్రకృతి సృష్టి ఒక ప్రతిరూపం అది. సో శివ మరియు దుర్గా వాళ్ళిద్దరు సంగమం వల్ల ఈ సృష్టి అనేది జరుగుతూ ఉంది అనేది ఆ ఒక ద్యోతకం సూచకంగా దాన్ని ఆరాధిస్తున్నారు. దీంట్లో వెంకటేశ్వర మహాత్మ్యలో మనకందరికీ సామాన్యంగా తెలిసిన లీల అది. భృగు మహర్షి ఈ యజ్ఞఫలాన్ని తీసుకున్నదానికి ఎవరు అర్హులు అనేసి ఆయన బ్రహ్మలోకానికి వస్తాడు, అదేవిధంగా శివలోకానికి వస్తాడు. శివలోకానికి వచ్చినప్పుడు శివ పార్వతితో ఆయన సృష్టి కార్యంలో నిమగ్న అయింటాడు, ఆయన భోగంలో ఉంటాడు. అప్పుడు ఆ భృగు మహర్షి కోపంతో నీకు విగ్రహారాధన లేదు, నీకు లింగ పూజ అనేసి శాపవిస్తాడు అనేదాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఒకటి లింగ పురాణంలో కూడా ఒక లీల వస్తుంది. సప్తర్షులు వాళ్ళు యజ్ఞాకరణలో ఒక అడవిలో నివసించుంటారు. ఋషులందరూ వాళ్ళ భార్యలతో పాటు వాళ్ళు ఆచరణలో ఉన్నప్పుడు శివ వాళ్ళని పరీక్షించాలనేసి ఒక పిచ్చివాడిలాగా వేషం వేసుకుని అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఆయన వేషం నగ్నంగా ఉంటుంది, ఆయన సరిగ్గా వస్త్రం కూడా దర్శించడు. ఆ వ్యక్తి చాలా తేజోపుంజంగా ఉంటాడు, చాలా తేజస్సు కలిగి ఉంటాడు. ఆయన చూసి అక్కడ ఉండే స్త్రీలు, ఋషి పత్నీలందరూ వాళ్ళు కలత చెందుతారు. ఈ విషయాన్ని తెలిసి ఋషులందరూ ఆయన్ని తిడతారు, ఆయన్ని శాపం వేస్తారు. నువ్వు ఈ విధంగా నడుచుకున్నావు కాబట్టి సో నీ లింగం భూభావానికి వెళ్ళిపోవాలనేసి వాళ్ళు శాపం వేస్తారు. అప్పుడు వాళ్ళు ఆయన ఎదిరించేదానికోసం అడవిలో ఉండే పులిని, జింకాల్ని ఆయన మీద వేస్తారంట. కానీ శివుడు ఆ పులిని సంహరించేసి ఆ చర్మాన్ని వేసుకుంటాడు. తర్వాత ఆ జింకాన్ని, అంటే జింక అంటే అది చాలా చంచలంగా ఉండే ప్రాణి, అది ఆ చంచలత్వాన్ని చేతులు పట్టుకుంటాడు అనేసి లింగ పురాణం మనకి చెప్తా ఉందన్నమాట. సో ఈ విధంగా ఇవి శివుడు గురించి, ఈ శివరాత్రి గురించి ఉండే కొన్ని లీలలు. శివుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆయనకి చంద్రమౌళి, చంద్రశేఖర, గంగాధర, అదేవిధంగా ఆయనకి ఆశుతోష అనే పేరు కూడా ఉంది అన్నమాట. ఈ చంద్రమౌళి, చంద్రశేఖర అనే గురించి కూడా శ్రీమద్ భాగవతంలో దక్ష యజ్ఞ సందర్భంలో ఒక లీల వస్తుంది. సో దక్షిణి కుమార్తెల్ని చంద్రునికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలామంది, 27 మంది ఉంటారు వాళ్ళు. దాంట్లో ఒకే భార్యతో ఆయన చాలా ప్రేమంగా ఉంటాడు, రోహిణీదేవి అనేది. మిగిలిన వాళ్ళందరూ కలత చెంది తండ్రికి ఫిర్యాదు పెడతారు. దక్ష కోపంతో ఆయన ఏం చేస్తాడంటే, చంద్రుణ్ణి నువ్వు కృష అయిపోవాలా, అంటే నువ్వు డిమినిష్ అయిపోవాలా అనేసి శాపం ఇచ్చేస్తాడు. చంద్రు అంటే ఆయన చాలా తేజోపుంజంగా ఉంటాడు, చాలా తేజస్సు కలిగి ఉంటాడు. కానీ ఎప్పుడు ఆయన మామ శాపం ఇస్తాడో ఆయన తేజస్సు అంతా పోతుంది, ఆయన కుందిపోతాడు. అప్పుడు ఆయన శివుని ఆశ్రయం తీసుకుంటాడు. శివుడు ఆయనకి ఆశ్రయం ఇచ్చి ఆయన చంద్రుణ్ణి ధరిస్తాడు. అదే సమయంలో ఈ మిగిలిన భార్యలందరూ మళ్ళా తండ్రి దగ్గర వెళ్ళి మళ్ళా వాళ్ళు కోరుకుంటారు, మా భర్త శివుడి దగ్గర వెళ్ళిపోయినారు, మా జీవితం ఎట్లా ఇప్పుడు అనేసి. అప్పుడు దక్షుడు శివుడి దగ్గర వెళ్ళి, సో ఈ విధంగా నా కుమార్తెలందరూ బాధపడుతున్నారు, సో నువ్వు దయచేసి చంద్రుణ్ణి ఇచ్చేసేయి అంట. కానీ శివుడు ఒప్పుకోరు అక్కడ. సో నేను మాట ఇచ్చాను, చంద్రుణ్ణి రక్షిస్తాననేసి నేను అంత సులభంగా ఇవ్వలేను అంటారు. అప్పుడు ఆ దేవాదిదేవుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, కృష్ణుడు విష్ణు వచ్చి ఇద్దరు మధ్యలో ఒక కాంప్రమైజ్ అని చేస్తారు. అదేమంటే, సో నువ్వు ఈ మాట నువ్వు ఇచ్చావు కాబట్టి నువ్వు చంద్రుని తీసుకో, కానీ ఆయన ఒక ఈ డిమినిష్డ్ పోర్షన్ ఏముంటుంది కదా, ఆ తగ్గిన పోర్షన్ ఏముంటుంది దానిని ఇచ్చేసే వాళ్ళకి అంటారు. అప్పుడు ఏమంటే, ఆయన కొన్ని భాగాన్ని శివుడు పెట్టుకునేసి మిగిలిన భామాన్ని దక్షుడికి ఇచ్చేస్తాడు. కానీ ఆయన పూర్తి కుంది ఉంటాడు, ఆయనకి తేజస్సు ఉండదు. మళ్ళా ఇది ఈ విధంగా ఉంటే ఎట్లా జరుగుతుంది, ఇది ఇది అన్యాయం ఇది అనేస్తే, అప్పుడు భగవంతుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. సో ఆయనకి 15 రోజు ఆయనకి పూర్ణ ఆకారం ఉంటుంది, 15 రోజు పూర్ణ ఆకారం ఉండదు అనేసి. సో అందుకే మనం ఈరోజు కూడా ఫుల్ మూన్ డే, సో అవన్నీ పూర్ణ అంటే అది అమావాస్య పౌర్ణిమ అనేదాన్ని మనం ఈరోజు కూడా చూస్తున్నాం. ఇంకా ఈ శివుణ్ణి కృష్ణ భక్తులు, మనం కృష్ణ చైతన్యంలో ఉండేవాళ్ళు ఏ విధంగా మనం ఆరాధించాలా అనేది, దీని గురించి శిల ప్రభుపాద వారికి చాలామంది ప్రశ్నలు వేస్తారు. గణేష్ ఆరాధన గురించి, దుర్గా ఆరాధన గురించి, శివ ఆరాధన గురించి చాలామంది సవాలు వేస్తారు. ప్రభుపాద వారు చక్కగా దానికి సమాధానం ఇస్తున్నారు. శాస్త్రంలో కూడా వివరించబడింది. ఈ సనాతన గోస్వామి, గోపాలభట్ట గోస్వామి వారు ఈ భరత్ భాగవతామృత అనే గ్రంథంలో, తర్వాత హరిభక్తి విలాస అనే గ్రంథంలో వివరించారు. ఏమంటే, నందమహారాజు ఆయన వృజవాసులందరినీ తీసుకుని శివరాత్రి రోజు అంబికావన అనే ప్రదేశానికి, ఆయన శివరాత్రి ఆచరణకి అందరినీ తీసుకెళ్తారంట. అది గుజరాత్లో ఉండేది, సరస్వతి నదీ తటంలో అంబికావనంలో వాళ్ళు శివరాత్రి ఆచరిస్తారు అనేదాన్ని అక్కడ వివరిస్తున్నారు. సరే, నందబాబాజీ శివరాత్రి ఆచరించారంటే మనం ఆచరించాలి కదా, మనం ఎందుకు ఆచరించలేదు అనేసి ప్రశ్నిస్తారు. సరే, వాళ్ళు వృజవాసులు ఏ ఆచరణ చేస్తే కూడా, ఏ పూజలు చేస్తే కూడా అది కృష్ణుడి సంతృప్తి కోసమే వాళ్ళు చేస్తూ ఉంటారు. దీన్ని మనం ఇక్కడ గమనించాలన్నమాట. ఇప్పుడు గోపికలు కాత్యాయన వ్రతం చేస్తూ ఉన్నారు వాళ్ళు. గోపికలు కాత్యాయన వ్రతం ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? కాత్యాయన వ్రతం ఎందుకు చేస్తున్నారంటే, కృష్ణునే మన భర్తకు రావాలా, ఆ కృష్ణుడిని పొందేదానికోసం వాళ్ళు కాత్యాయన వ్రతాన్ని చేస్తున్నారన్నమాట. అక్కడే వాళ్ళ లక్ష్యం పూర్తిగా కృష్ణుడే, కృష్ణుని సంతృప్తి పడించడమే వాళ్ళ లక్ష్యం ఉండింది కాబట్టి, సో వాళ్ళు ఏ ఆచరణలు చేస్తే కూడా వాళ్ళు ఏ విధమైన భౌతికమైన ఆశ కోసం వాళ్ళు ఈ పూజల్ని ఆరాధనని అక్కడ చేయలేదు. సో దీన్ని మనం ఈ గోవర్ధన పూజలు కూడా మనం చూస్తున్నాం. సో ఇంద్రుణ్ణి ఆరాధించేటప్పుడు స్వయంగా కృష్ణుడే చెప్తున్నాడు, గోవర్ధన్ని ఆరాధించండి మీరు అనేది. సో ఆ లీల మనకి తెలిసిన విషయమే అనమాట. సో ఆ విధంగా మనం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే, సో మనం ఒక సైడ్ నుంచి చూడకూడదు అనమాట. సో ఆచార్యులు దీన్ని ఏ విధంగా పూర్తిగా వివరించారు అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే ప్రభుపాద గారు ఏం చెప్తున్నారంటే, శ్రీమద్ భాగవతంలో తర్వాత ఈ శ్రీమద్ భాగవత మహాత్మ్యలో వివరించినట్టు, నిమ్నగానాం యథాగంగా దేవానాం అచ్యుతో యథ వైష్ణవానాం యథాశంభు పురాణం ఇదం తత. అంటే ఈ జలంలో శ్రేష్టమైనది గంగాజలం, దేవతలో శ్రేష్టమైన దేవత అంటే దేవతారాధనలో దేవ శ్రీకృష్ణ పరమాత్ముడు అచ్యుతుడు కృష్ణుడు. అదేవిధంగా వైష్ణవులో గొప్ప వైష్ణవుడు ఎవరంటే లార్డ్ శివ శంభు. అదేవిధంగా పురాణంలో శ్రేష్టమైన పురాణం శ్రీమద్భాగవతం అనేదాన్ని శ్రీమద్భాగవత మహాత్మ్యలో మనకి వివరించబడుతుంది. సో అందువల్ల లార్డ్ శివ ఈజ్ అ పరమ వైష్ణవ, సుప్రీం వైష్ణవ. ఆయన ఎప్పుడు సంకర్షణని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయన భగవంతుని అంశం. ఇక్కడ ఈరోజు శ్లోకంలో చూసినట్టు ఆయన విష్ణువుని అవతార, విష్ణువు నుంచే వచ్చాడు కానీ విష్ణు కాదు అని. సో ఏ విధంగా పెరుగు పాలు నుంచి వచ్చిందో, ఒక రకంగా చూస్తే పాలు పెరుగు రెండు ఒకటే, కానీ పాలు పెరుగు రెండు వేరు వేరు. దాన్ని మనం పెరుగు నుంచి మళ్ళీ పాలు తీసుకురావాలంటే అది సాధ్యం కాదు. ఆ విధంగా శివుడు విష్ణువు నుంచే వచ్చారు కానీ ఆయన విష్ణు కాదు. నేను బిగినింగ్లో చెప్పినట్టు మనం అతిశయోక్తిగా దాని ఏమంటారంటే అతి స్తుతి నిందా లక్షణం అంటారు. మనం ఒక్కొక్కసారి ఏమంటే ఓవర్ ఎగ్జాగరేషన్తో మనం కీర్తిస్తాం పూజిస్తాం అన్నమాట. ఈ సృష్టిలో దేవాదేవుడు కృష్ణుని తప్పితే, విష్ణువుకి తప్పితే ఏ దేవతలు కూడా నిజంగా నన్ను పూజించండి అని చెప్పలేదు. వాళ్ళందరూ సంతృప్తి పొందేది ఎప్పుడు మనం దేవాదేవుడు శ్రీకృష్ణుని పూజిస్తామో అప్పుడే వాళ్ళు సంతృప్తి పొందుతారు. కానీ వాళ్ళని మనం పూజించేటప్పుడు ఏ భావంతో పూజించాలంటే, వాళ్ళు మనకి కృష్ణ భక్తిని ఇవ్వాలా, వాళ్ళు మనకి భక్తి మార్గాన్ని చూపించాలనే భావంతో వాళ్ళని పూజించాలే కానీ వాళ్ళే సర్వత్వం అనేసి పూజించకూడదు. అక్కడ దాని నుంచి వాళ్ళు కూడా కలత చెందుతారు, వాళ్ళు దాన్ని ఇష్టపడరు. మనం ఎన్నో ఆచారాలను ఈరోజు చూస్తున్నాం బయట సంప్రదాయంలో, వాళ్ళు ఎన్నో నీతి నియమాలని ఈ భక్తి ఆచరణని చెప్పేసి ఉంటారు. తర్వాత వాళ్ళు చంపిద్దాన్ని అంతా పక్కన పెట్టేసి వాళ్ళ విగ్రహాన్ని పెట్టి వాళ్ళ పటాలను పెట్టి మనం పూజించడం అనేది జరుగుతుందన్నమాట. సో అది అపరాధ. అది మనం ఈ నామాపరాధంలో కూడా చూస్తున్నాము, శివ బ్రహ్మ దుర్గా వాళ్ళ నామాలు కృష్ణుడికి విష్ణువుకి సమానం కానీ అధికం కానీ భావించడం అనేది అపరాధము అనేసి. సో ఆ విధంగా వాళ్ళని ఏ పరిస్థితులు కూడా అధికము సమానము అనేసి మనం భావించకూడదు. సో ఇక్కడ ముఖ్యంగా ఈ శ్లోకంలో చెప్పడం ఏమంటే ఈజ్ అ పరమ వైష్ణవ. సో ఇప్పుడు కూడా మనం బిగినింగ్లో శ్లోకం చెప్పుకున్నాం, వాంఛ కల్పతరభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అనేసి. సో వైష్ణవులు ఎంత గొప్పలు అంటే వాళ్ళు సాగరాంటి వాళ్ళు, వాళ్ళు అపార కరుణని కలిగి ఉన్నారు, మనం కోరిన దాన్ని వాళ్ళు ఇస్తారు అనేసి. మనం కోరిన దాన్ని ఇస్తారనేసి మనం వాళ్ళకి ఏం కావాలో అది కోరకూడదు. అదే ఇక్కడ జరుగుతూ ఉండేది, శివారాధనలో జరుగుతూ ఉండేది అదే. కానీ ఆయన ఆ కార్యాన్ని కూడా పూర్తి చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఆచార్యులు చెప్తున్నారు, ప్రభుపాద వారు చెప్తున్నారు, హీఈస్ వేరింగ్ డిఫరెంట్ హ్యాట్స్, ఆయన వేరు వేరే క్యాప్లు వేసుకుంటాడంట. ఒకసారి ఆయన గుణావతారంగా ఆయన డిస్ట్రాక్షన్, సో ఆయన తమోగుణ అధిపతిగా ఆయన క్యాప్ వేసుకుంటాడు. ఒకసారి పరమ వైష్ణవుడుగా ఆయన క్యాప్ వేసుకుంటాడు, మహాజనగా క్యాప్ వేసుకుంటాడు. సో ఈ విధంగా శంభు, తర్వాత ఇక్కడ వివరించినట్టు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు వివరించినట్టు సదాశివ శంభు శివ రుద్ర, ఈ విధంగా ఆయన వేరే వేరే రోల్ని ఆయన చేస్తున్నారు. కానీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిద్దేమంటే ఆయన గొప్ప వైష్ణవుడు అనేదాన్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఆయన ఎప్పుడూ మమ్మల్ని కృష్ణ భక్తి వైపే తీసుకెళ్తా ఉంటాడు. కృష్ణ భక్తి కావాలంటే ఆయన వరం, ఆయన ఆశీర్వాదం మనకు కావాల్సింది. ప్రచేతాసు గురించి శ్రీమద్ భాగవతంలో వివరించబడింది. ప్రచేతాసు వాళ్ళు 10 మంది, వాళ్ళు కృష్ణుని దేవాదేవుడిని కలవాలనేసి, విష్ణువుని కలవాలనేసి వాళ్ళు అడవి మార్గంలో వెళ్ళేటప్పుడు వాళ్ళు శివుణ్ణి కలుస్తారు. వాళ్ళు శివ కలిసి అప్పుడు వాళ్ళకి దేవాదేవుణ్ణి విష్ణువుని ఏ విధంగా ఆరాధించాలా, ఏ విధంగా ఆయన్ని పొందాలనేసి శివుడు స్వతహా రుద్రగీతాన్ని బోధించాడని శ్రీమద్ భాగవతంలో వివరించింది. రుద్రగీతాలు. సో అప్పుడు వారు వాళ్ళు ప్రచేత నీళ్లు తపస్సు చేసి రుద్రగీతాన్ని వాళ్ళు చదువుతారు. అప్పుడు తర్వాత వాళ్ళు భగవంతుని సాక్షాత్కారాన్ని పొందుతారు. అదేవిధంగా ఒక బ్రాహ్మణుడు, ఆయన భౌతిక కోరికతో సంపదం కావాలనేసి శివుణ్ణి తపస్సు చేస్తాడు. ఆయన శివుడు ప్రత్యక్ష అయిపోయేసి ఆయనకి చెప్తాడు, చూడు నాయన, బృందావనం అనే ఒక స్థలం ఉంది, నువ్వు అక్కడ పో, అక్కడ ఒక సాధు ఉన్నాడు, ఆయన దగ్గర చింతామణి అనే ఒక రత్నం ఉంది, ముత్యా ఉంది ఆయన దగ్గర. సో నువ్వు ఆయన పోయి అడుగు, ఆయన ఇచ్చేస్తాడు నీకు, నీ కోరికలన్నీ ఎడేరిపోతాయంట. సరే అలాగే అనేసి ఈయన బృందావనం మెడిటేషన్ చేసుకుంటూ బృందావనకి వెళ్తాడు. ఆయనకి ఏం కావాలి ఇప్పుడు? ధనం కావాలా, సంపదం కావాలా? భౌతిక సంపదం కావాలా? ఆయన సనాతన గోస్వామి వారి దగ్గర వస్తాడు. సనాతన గోస్వామి ఈజ్ సాధు, సింపుల్గా ఆయన జపం చేసుకుంటుంటారు. ఆయన చూసి ఆయనకి సంశయం వస్తుంది, అరే ఈయన దగ్గర ఏముంది, ఏం లేదే, ఈయన చూస్తే ఈ విధంగా ఉన్నారు, ఈయన ఒక మెండికంట్ లాగా ఉన్నారు ఈయన. సో ఈయన దగ్గర ఎక్కడ ఉంటుంది చింతామణి అనేసి ఆయనకి ఒక షాక్ అవుతుంది. స్టిల్ ఏమంటే అడుగుతాం, భగవంతుడే చెప్పినాడు, భగవాన్నే చెప్పాడు కదా, శివ చెప్పాడు అనేసి ఆయన పోయి అడుగుతాడు, స్వామి మీ దగ్గర చింతామణి ఉందంట, అది కావాలి నాకు అంట. చింతామణి కావాలా? అది వెనకాల చెత్తగొప్పలు ఉంది చూడు, కావాలంటే తీసుకుపోవాలి. మళ్ళీ షాక్ అవుతుంది దీనికి, అరే ఇదేం స్వామి, నేను చింతామణి ఉందనేసి ఇక్కడికి వస్తే ఈయన ఈ విధంగా భిక్షుకులాగా ఉన్నాడు, ఈయన దగ్గర ఏముంటుంది అంటే దాన్ని పోయి చెత్తగుప్పలు వేసేసాడంటే ఈయన అనేసి ఆశ్చర్యం అయిపోయేసి పోయి వెనకాల చెత్తగుప్పలు చూస్తే అక్కడ ఉంటుంది అది చింతామణి. సరే తీసుకున్నావు కదా, ఇంకా వెళ్ళను అంటాడు. ఈయన తీసుకుంటాడు, కానీ సంశయం వస్తుంది, ఈయన సాధువు, ఇది గొప్ప విలువైన చింతామణి, ఇది కోరిద్దాన్ని ఇస్తుంది, దీన్ని ఈయన చెత్తగుప్పలు వేసాడంటే దీనికి నా విలువైనది ఏదో ఉంది ఈయన దగ్గర, ఇది నేను అడిగాల్సింది ఏదో అనేసి మళ్ళీ రిటర్న్ వస్తాడు. రిటర్న్ వచ్చి సనాతన గోస్వామిని అడుగుతాడు, స్వామి ఒక ప్రశ్న ఉందండి. సరే ఏం చెప్పండి, మీకు కావాల్సింది దొరికిపోయింది కదా, ఇంకేం కావాలి మీకు అంటే, అవును మీరు చింతామణి కావాలనేసి ఇచ్చేశారు సరిపోయింది, కానీ దాన్ని చెత్తగుప్పలు పడేశారు మీరు. సరే చెత్తగుప్పలు పడేశాను, తీసుకోమన్నారు తీసుకున్నాను సరిపోయింది, కానీ దాన్ని చెత్తగుప్పలు ఎందుకు పడేశారు మీరు? చెత్తగుప్పలు మీరు పడేశారు అంటే దీనికైన విలువైంది మీ దగ్గర ఏదో ఒకటి ఉంది, దయచేసి దాన్ని ఇవ్వండి నాకు అంటుంది. అప్పుడు అవునా అనేసి అప్పుడు సనాతన గోస్వామి వారు ఆయన ఎదురు కూర్చోబెట్టేసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని హరే కృష్ణ మంత్రాన్ని చెప్తాను. ఇదేం స్వామి జోక్ చేస్తున్నారు మీరు అంటాడు అన్నాను. ఇంకా ఒక షాక్ ఆయనకి, చింతామణి ఓకే, ఏ హరే రామ హరే కృష్ణ చెప్తే అయిపోతుందా అంటారు. అప్పుడు సనాతన గోస్వామి వారు గొప్ప గోస్వామి, ఆయన గొప్ప భక్తుడు కాబట్టి ఆయన సాంగత్య వల్ల, ఆయన బోధన వల్ల ఆ వ్యక్తి జీవితమే మారిపోతుంది, ఆయన నిజమైన సంపద ఏంటి మన జీవితంలో అనేదాని గురించి ఆ రోజు ఆయన అర్థం చేసుకుంటాడు. ఇది ఎవరి వల్ల సాధ్యమైంది? శివుడి వల్ల సాధ్యమైంది. సనాతన గోస్వామి దగ్గర పంపించిద్ది లార్డ్ శివ అన్నమాట. సో ఈ విధంగా మనం చాలా అదృష్టవంతులు. మనకిప్పుడు నిజమైన చింతామణి దొరికింది. ఏదది చింతామణి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకా కొంతమంది భక్తి ఆచరణకి వస్తేనే వాళ్ళు ఎక్కువ ప్యూర్గా నటిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు అక్కడ పోకూడదు, ఇక్కడ పోకూడదు, దాన్ని చేయకూడదు, దీన్ని చేయకూడదు అనేసి ఓవర్గా చెప్తూ ఉంటారన్నమాట. దీన్ని సరిచేసే దానికోసం చైతన్య మహాప్రభు లీలలో ఒక గొప్ప లీల వస్తుంది. చైతన్య మహాప్రభు భారతదాద్యంత ఆయన ప్రయాణం చేశారు. ఆయన ఎన్నో క్షేత్రాలను విజిట్ చేశారు. ఆయన క్షేత్రం విజిట్ చేసే దాంట్లో ఎన్నో శివక్షేత్రాలు కూడా ఉన్నాయి. దాంట్లో మీరు చూడండి, ఈ విజిటెడ్ శ్రీకాళహస్తి, ఈ విజిటెడ్ భువనేశ్వర్, ఆ విధంగా ఎన్నో శివక్షేత్రాన్ని ఆయన విజిట్ చేశారు. అక్కడ ఆయన భువనేశ్వర్కి వెళ్ళినప్పుడు ఒక లీల జరుగుతుంది. అక్కడ ఆయన లింగరాజ స్వామి ఎదురుగా ప్రార్థన చేసేటప్పుడు ఆయన డీప్గా చైతన్య మహాప్రభు శివుణ్ణి పరమ వైష్ణవుగా ప్రార్థిస్తూ వైష్ణవుని ఒక ఉచ్ఛిష్ట ప్రసాదం మనకు కావాలా అనేసి ఆయన మనసులో కోరుకుంటారు చైతన్య మహాప్రభు. అదే సమయంలో లింగరాజ స్వామి పూజారి వచ్చి, స్వామి మీరు ప్రసాదం అడిగారు కదా తీసుకోండి అని తీసుకొచ్చేసి, అది చాలా ఆశ్చర్యం అవుతుంది. ఆ చైతన్య మహాప్రభుతో పాటు దామోదర పండిత్ ఉంటారు, మురారి గుప్త ఉంటారంట. అక్కడ దామోదర పండితుడికి చాలా కోపం వస్తుందంట. చాలా కోపం వచ్చి నిజంగా ఏమంటే చైతన్య మహాప్రభుతో ఎవరు హార్డ్గా ఉంటారు, చాలా వినయంగా ఉంటారు, ఎవరు గట్టిగా మాట్లాడలేరంట. ఆ చైతన్య మహాప్రభు ఏం చెప్తారు అన్ని వినయంగా వింటూ ఉంటారు. కానీ దామోదర పండిత్ ఆ విధంగా కాదంట, ఆయన కొద్దిగా సరదా ఎక్కువ అంటాను. ఆయన ఏం మీరు బుద్ధి ఉందా లేదా, మన కృష్ణ చైతన్యం అంతా నాశం అయిపోవాలనుకుంటున్నారా మీరు, మీకు దక్షయజ్ఞంలో లీల తెలియదా, మీకు అక్కడ శాపం ఉంది, ఎవరు శివుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళ భక్తి అంతా పోతుంది అనేసి శాపం ఉంది కదా అనేసి ఆ ఎగ్జాంపుల్స్ చెప్పేసి మాయావాదాన్ని వివరించి విరోధించి ఈ విధంగా మనం ఈ ప్రసాదాన్ని తీసుకోకూడదు అనేసి విరోధిస్తారంట. అప్పుడు ఏమంటే మురారి గుప్త, ఆయన చాలా చిన్నవాడు అంటప్పుడు, అప్పుడు ఆయన బోధిస్తారంట, దేవాదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడే చైతన్య మహాప్రభు అవతారంలో వచ్చారు, ఆయనకి ఇలాంటి ఏ దోషాలు ఆయనకి అంటూ, ఇది ఒక పాయింట్. రెండోది ఏమంటే అక్కడ దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన లీలలో శివుణ్ణి మహా గొప్ప వైష్ణవుగా ఆరాధించి ఆయన దగ్గర నుంచి వైష్ణవ కృపాన్ని ఆయన తీసుకుని మనకి ఎగ్జాంపులర్గా ఇక్కడ బిహేవ్ చేస్తున్నారు, దాన్ని మనం చూడాల్సింది అక్కడ అనేసి వివరిస్తాం. ఆ విధంగా మనం శివుణ్ణి ఏ భావనతో మనం ఆరాధిస్తామో ఆ రిజల్ట్ మనకి దొరుకుతుంది. ఆయన వృకాసురుకి వరం ఇచ్చారు, భస్మాసురుకి వరం ఇచ్చారు. అక్కడ ఏముంది, ధ్వంసం ఉంది, అక్కడ వినాశం ఉంది వాళ్ళ కోరిన దాంట్లో. కానీ చివరికి వాళ్ళే ధ్వంసం అయిపోయినారు, వినాశం అయిపోయినారు, అది వేరే విషయం. కానీ మనం ఏం కోరుకోవాలనేది గురించి ఇక్కడ మనం ఆలోచించాలన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఏ రామేశ్వరంలో రామచంద్ర వారే శివుణ్ణి ఆరాధించారు కదా, సో అందువల్ల రామేశ్వర అని పేరు వచ్చింది, అందుకే ఆయనే దేవాది దేవుడు కదా అనేసి కూడా మనం వాదాలని వింటూ ఉన్నాం అన్నమాట. అవునండి, కానీ రామచంద్ర వారు ఇక్కడ ఏ అవతారం తీసుకున్నారు, ఆయన మర్యాద పురుషోత్తముగా అవతారం తీసుకున్నారు. ఆయన మానవ జీవితంలో గొప్ప మానవుడిగా అవతారం తీసుకున్నారు. ఇక్కడ గొప్ప మానవుడిగా అవతారం తీసుకున్నప్పుడు ఆ ఆదర్శాన్ని ఆయన అక్కడ చూపిస్తున్నారు, నిరూపిస్తున్నారు, దాన్ని మనం చూడాలి అక్కడ. అదే కాకుండా రామచంద్ర వారు సముద్ర దేవతను కూడా పూజించారు. ఆయన సముద్ర దేవతను పూజించారు, ఆయన సాగరం దాటేదాని ముందుగా సముద్ర దేవతని ఆరాధించారు ఆయన. అట్లా అనేసి సముద్ర దేవత శ్రేష్టమని అనుకుంటాం మనం, దాన్ని వాదిస్తాం, దాన్ని వాదించాం. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా సుధాముని పూజించాడు, ఆయన సుధాముని పాద పూజ చేశాడు, ఆయనకు ఆరతి ఇచ్చినారంట, ఆయన అశ్రుధారతో పూజ చేశారంట శ్రీకృష్ణ భగవానుడు సుధాముని. అట్లా అనేసి సుధాముడు దేవాదేవుడు, ఆయనే పూజారుడు అని అనుకోవడం చూడండి. అక్కడ ఆ భావనని ఏముంది, ఏ భావనతో చేస్తున్నారు అనే దాని గురించి మనం అక్కడ చూస్తున్నాం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా చైతన్య మహాప్రభు శివాలయానికి వెళ్ళింది, తర్వాత లింగరాజ మందిరంలో ప్రసాదం తీసుకునేది, కానీ రామచంద్ర వారు రామలింగేశ్వరుణ్ణి శివుణ్ణి ఆరాధించింది, కానీ వాళ్ళు ఏ భావనతో వాళ్ళు పూజించారు అనేదాన్ని మనం ఇక్కడ లక్ష్యం చూసి తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఏమంటే మనం శివారాధన చేయాలా. శివ అనేదానికి ఇంకా ఒక అర్థం ఏమంటే ఆల్ ఆస్పీషియస్నెస్, అన్ని శుభకరం అన్నమాట. ఆయన మనకిన అంటే జీవతత్వం కిన ఆయన పైన ఉంటారు. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు విష్ణువుకిన మధ్యలో ఉంటారు ఆయన. దీన్నే ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ఈ పొరపాట్లో వివరించారు శంభుతత్వ అంటే ఏమి అనేసి. ఆయన మార్జినల్గా ఉంటారు ఆయన, అంటే జీవతత్వ మరియు విష్ణుతత్వ మధ్యంలో ఉంటారు ఆయన, అది శంభుతత్వ అంటారు దాన్ని. ఆయనకి ఇప్పుడు మనం కృష్ణుని గుణాల గురించి మనం చర్చిస్తాం. అంటే మనకు తెలుసు ఇంతకుముందు కృష్ణుడికి 64 గుణాలు ఉన్నాయి, విష్ణువుకి 60 గుణాలు ఉన్నాయి, సో జీవుడికి 50 గుణాలు ఉన్నాయంట. ఆ 50 గుణాలు కృష్ణుడి దగ్గర ఉండే గుణాలే అవి, కానీ అవి కొద్ది ప్రమాణంలో ఉన్నాయి. అవి అక్కడప్పుడు అక్కడక్కడ అప్పుడప్పుడు కొద్ది కొద్ది కనపడుతుంటాయి. అవి ఒకేసారి కనపడవి జీవుల్లో, అవి కొద్ది కొద్ది కనపడుతుంటాయి. కానీ ఆ 50 గుణాలు శివుడి దగ్గర పూర్తిగా ఉంటాయి, సంపూర్ణంగా ఉంటాయంట అవి శివుడి దగ్గర. అది కాకుండా ఇంకా 5 అధిక గుణాలు శివుని దగ్గర ఉన్నాయి అనేసి చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి వివరిస్తున్నారు. ఆయన ఏ విధంగా వివరిస్తున్నారు చూడండి, స్వతహా చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి చెప్పిన శ్లోకం ఇది. సదాస్వరూప సంప్రాప్త సర్వజ్ఞో నిత్య నూతన సచ్చిదానంద సందర్గ సర్వసిద్ధి నిషేధిసహ అని చెప్పారు. దీని అర్థం ఏమంటే సదాస్వరూప సంపృప్త అంటే ఆయన సదాస్వరూపం అనేది ఎప్పుడు శాశ్వతం అంట. ఆయన పొజిషన్ అనేది శాశ్వతం, శివుడు శాశ్వతం. ఆయన ఇప్పుడు బ్రహ్మదేవుడికి, మనం బ్రహ్మదేవుడి గురించి చర్చించేటప్పుడు బ్రహ్మని కూడా ఆయనకి చివరి కాలం అనేది ఉంది అని మనం చదువుతున్నాం, కానీ శివుడికి ఆ విధంగా కాదు, ఆయన శాశ్వతం. అదే సర్వస్వరూప సంపృప్త సర్వజ్ఞో నిత్య నూతన. ఇప్పుడు కృష్ణుడు ఆయన నిత్య నూతనుడు అంటాం. ముసలివాడు ఆయన కృష్ణుడి ఫోటో ఎక్కడ మనకు దొరకదు. చూసారా మీరు ఎక్కడైనా చూసారా? లేదు. ఆయన నిత్య నూతనుడు, నిత్య యౌవనుడు ఆయన. అదేవిధంగా శివుడు కూడా నిత్య యౌవనుడు అంట ఆయన. తర్వాత సచ్చిదానంద సందర్గ, ఆయన సచ్చిదానంద స్వరూపుడు. ఏ విధంగా సచ్చిదానంద స్వరూపుడు అంటే సంపూర్ణంగా సచ్చిదానంద స్వరూపాన్ని ఆయన కలిగి ఉన్నాడు. సర్వసిద్ధి నిషేధిత, ఆయన దగ్గర కూడా అన్ని మిస్టిక్ పవర్స్ ఉన్నాయంట. కానీ ఈ గుణాలు విష్ణువుకిన తక్కువ ఉంటాయి, జీవులకిన సంపూర్ణంగా ఉంటాయి. జీవుల పైన అన్ని సంపూర్ణంగా ఉంటాయి, విష్ణువుకిన అవి తక్కువ ఉంటాయి. ఈ 54 గుణాల పైన 5 గుణాలు ఎక్కువ విష్ణువుకు ఉంటాయి, 4 గుణాలు ఎక్కువ కృష్ణుడికి ఉంటాయి. కాబట్టి సో ఈ విధంగా మనం హైరార్కీని మనం అభ్యసించాలన్నమాట. ఇంకా కృష్ణుని క్షేత్రపాలక అని పిలుస్తున్నారు. ఎక్కడెక్కడ విష్ణు ఆలయాలు ఉన్నాయి అక్కడ శివుడు క్షేత్రపాలకుడుగా ఉంటాడు. మీరు చూడండి, ఎక్కడ విష్ణు ఆలయాలు ఉంటాయి అక్కడ శివాలయాలు కూడా ఉంటాయి. తిరుపతిలో శివాలయం ఉంది, ఏదది? కపిలేశ్వర. అది తిరుమలకు సంబంధించిందంట. తిరుపతికి సంబంధించింది శ్రీకాళహస్తి అని చెప్తారు. సో జగన్నాథపురికి భువనేశ్వరి, అదేవిధంగా బృందావనకు వచ్చి గోపేశ్వర మహాదేవ్, కామ్యవనానికి వచ్చి కామేశ్వర మహాదేవ్, మథురాకు వచ్చి భూతేశ్వర మహాదేవ్, గోవర్ధనకు వచ్చి చక్లేశ్వర మహాదేవ్, నందగ్రామకు వచ్చి నందేశ్వర మహాదేవ్, గోకులకు వచ్చి చింతాహరణ మహాదేవ్. అక్కడ ప్రతి ఒక్క విష్ణు క్షేత్రానికి కృష్ణ క్షేత్రానికి అక్కడ క్షేత్రపాలకుడ శివుడు అక్కడ ఉంటాడు అనేసి. ఇంకా నేను శివ అంటే ఆయన ఆల్ ఆస్పీషియస్నెస్ అని చెప్పాను చూడండి. అది ఎందుకంటే ఆయన చాలా శుభదాయకం. ఏ విధంగా అంటే ఆయన తల్లులు ఎప్పుడు గంగాన్ని ధరించి ఉంటాడు ఆయన, అందుకే ఆయన్ని గంగాధర అంటాం మనం. సో మనం చరణామృతం తీసుకునేటప్పుడు అంటే ఆయన స్వయంగా భగవంతుని చరణామృతాన్ని ఆయన ముడిలో పెట్టుకున్నాడంట. గంగాదేవి ఆమె స్వయంగా భగవంతుని చరణామృతం. ఆమె వామన అవతారంలో త్రివిక్రమ రూపంలో ఆయన ఒక కాల్ని పైకి తాగించినప్పుడు విరిజానది గంగా స్వరూపంలో కిందకు వచ్చింది అని చెప్తున్నారు. అంటే ఆయన స్వామి అడుగు నుంచి అంటే దాని పాదాల నుంచి కిందకు వచ్చింది. సో గంగా మహాత్మ్య అనేది ఇది చాలా గొప్పది. భగీరథ ప్రయత్నంతో కిందకు వచ్చింది, చాలా గొప్ప లీల అది. దాన్ని మనం ఎన్నోసారి ప్రభువులు చెప్పారు. ఆ లీలలో ఏమంటే శివుడు స్వతహా ఆ ఫోర్స్ని, గంగా ఫోర్స్ని నియంత్రించేసే దానికోసం స్వయంగా శివుడే ఆయన జటలో గంగాన్ని ధరించాడు. అందుకే మనం ఈ చరణామృతి తీసుకునేటప్పుడు ఒక శ్లోకం చెప్తాం. ఏదైతే శ్లోకం, అకాల మృత్యుహరణం సర్వరోగ నివారణం విష్ణోత్పాదోదకం పీత్వం శిరసా ధారయామ్యహం. శిరసా ధారయామ్యహం అంటే ఎవరు శిరసంలో దర్శించారు ఆమెని? శివుడు ధరించాడు. సో ఈ విధంగా ఏమంటే, సో ఎన్నో గొప్ప గుణాలని, సో గ్లోరిఫికేషన్ని మనం శివుడి దగ్గర నుంచి మనం తెలుసుకుంటాం. అది అన్నీ కూడా మన కృష్ణ చైతన్యానికి అభివృద్ధి చెందేదానికే కారణంగా ఉంది. అదేవిధంగా ఏమంటే భౌతికంగా కూడా మనం దిగజారేయడానికి కూడా అక్కడ కారణం ఉంది. అందువల్ల అక్కడి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకే ఏమంటే ఆ భగవంతుని మనం ప్రార్థించేది ఏమంటే, ఎప్పుడు మనకి కృష్ణ భక్తిని ఇవ్వు. సో ఇది విష్ణు సహస్రనామంలో మనం చూస్తున్నాం. శంకర ఉవాచ, సో పార్వతి ఉవాచ. సో అప్పుడు భగవంతుడే, సో స్వయంగా ఆయన కృష్ణుడే కీర్తి గురించి, రామవారి కీర్తి గురించి స్వతహా శివుడే చెప్తున్నాడు. ఏమని, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేసి. సో ఈ విధంగా రామనామ మహాత్మ్యాన్ని, కృష్ణనామ మహాత్మ్యాన్ని మనం శివుడి దగ్గర నుంచినే మనం వింటున్నావు. సో అందువల్ల మనం నిరంతరంగా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరిదైనా జన్మదినము, వాళ్ళ శుభదినం ఉందనుకోండి, ఆ రోజు మనకి మనం ఏం చేయాలంటే వాళ్ళకి ప్రీతిపాత్రమైన పనినే చేయాలి. మనం మనకిష్టమైన చేయకూడదు. ఆ రోజు వాళ్ళకి ఇష్టం ఏది ఉంటుంది అదే చేయాలన్నమాట. సో అందువల్ల శివుడు ఎప్పుడు రామనామ మంత్రాన్ని ఆయన జపిస్తుంటారు కాబట్టి, సో మనం కూడా నిరంతరంగా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే ఆయన మన పైన సంతృప్తి చెందుతారు, మనకి ఆశీర్వాదం ఇస్తారు అనేసి ఈరోజు శివుణ్ణి ప్రార్థిస్తూ, సో ఆ గొప్ప వైష్ణవ వైష్ణవానాం యథాశంభు ఆ వైష్ణవుని ప్రార్థిస్తూ, అదేవిధంగా మీ అందరి వైష్ణవాలకి నేను చరణానికి నమస్కారం చేసుకుంటున్నాను. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి తాయి గౌరవ ప్రేమ.